కార్తీక మాసాన్ని లక్ష్మీ మాసం అని కూడా అంటారు. అంటే లక్ష్మీ ప్రబలమైంది, కార్తీక మాసం లక్ష్మీ ప్రబలమైంది. శివుడికి కేశవుడికి కూడా ఇష్టం కార్తీక మాసం అంటే. అంటే ఎవరైనా మంచి పనులు చేసుకుంటే కొంతమంది కార్తీక మాసంలో చేసుకుంటూ ఉంటారు, ఎక్కువ పుణ్యప్రదం అని. ఈ కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరునే కానీ లక్ష్మీనారాయణ కానీ ఆరాధించడం వల్ల మన మనస్సులో ఉన్న అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది, లక్ష్మి మన వరిష్ఠి. ఈ కార్తీక మాసంలో కొంతమంది రోజు ఉదయం చల్లిని స్నానం చేయటం మంచిదని చెప్తారు. అవకాశం ఉంటే ఈ కార్తీక మాసంలో ఒక్కరోజు నదీ స్నానం మంచిదని కూడా చెప్తారు. అవకాశం ఉన్న వాళ్ళకి ఈ కార్తీక మాసంలో కనీసం ఒక్కరోజు నదీ స్నానం కూడా మంచిదని పెద్దలు చెప్తారు. పెద్దలు ఏమి చెప్పినా మన మంచి కోసం, మనం తరించడానికి, మనం శాంతిగా ఉండటానికి ఏది చెప్పినా అది ఏ పనైనా సరే ఆ పని వల్ల మనం పవిత్రులు అవ్వం, ఆ చేసే విధానాన్ని బట్టి పవిత్రులు అవుతారు. నిజనాడు మంచి పని చేసే భాగంగా భగవంతుడు కేవలం దాన్ని బట్టే మార్పులేదు. అది ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఎటువంటి సంకల్పంతో చేస్తున్నారు ఆ మంచి పని కూడా దాన్ని బట్టి మీకు మార్పులు వేస్తాడు. పని వల్ల పవిత్రం అయిపో, ఆ పని చేసే విధానం ఏమిటి, ఎందుకు చేస్తున్నాం అది కూడా భగవంతుడు చూస్తాడు. బాహ్యంగా మనం చేసే పని లోకం చూస్తుంది, కానీ చేసే విధానం ఏ సంకల్పంతో చేస్తున్నాం, లేదా గొప్ప కోసం చేస్తున్నాం, పరమేశ్వరుకు ఇత్యర్థం చేస్తున్నాం, ఆయన లోపల ఉన్న అంతర్యాన్ని చూసుకుంటాడు. ఆడు కళ్ళు మూయలేం, చెవుడు మూయలేం, ఆడు కళ్ళు మూయలేం, చెవుడు. వాడు కళ్ళు లేకుండా చూస్తాడు, చెవులు లేకుండా వింటాడు, కాళ్ళు లేకుండా నడుస్తాడు, చేతులు లేకుండా పని చేస్తాడు. వాడు ఈశ్వరుడు, వాడు అంతర్యాన్ని. వాడు ఏదైనా పని చేయాలంటే చెయ్యక్కర్లేదు ఈశ్వరుడికి, వినాలంటే చెవులు అక్కర్లేదు, ఇంద్రియాలతో ఇంద్రియాలకు అతీతుడు, మనస్సుకు అతీతుడు. అందరిలోనే ఉన్నా అందరికి అతీతుడిగా ఉంటాడు వాడు ఈశ్వరుడు, వాడు నారాయణుడు. అంటే మీరు ఏ పని చేసినా, ఇంటికాడు చేసుకున్నా, సమాజ పరంగా చేసినా, మీ ఇంటికాడు ఏ పనులు చేసుకున్నా, ఆ హృదయం ఏమిటి, ఎందుకు చేస్తున్నారు? సద్బుద్ధితోడు చేస్తున్నావా, సౌరమేంతో చేస్తున్నావా, లాంఛనం కోసం చేస్తున్నావా, గొప్పల కోసం చేస్తున్నావా, లేదా ఆడంబరం కోసం చేస్తున్నావా, లేదా పని ద్వారా మన భావాన్ని వ్యక్తం చేస్తున్నావా, లేదా అహంభావాన్ని వ్యక్తం చేస్తున్నావా, ఇవన్నీ ఈశ్వరుడు చూసుకుంటాడు. ఈశ్వరుడు మనకంటే వివేకవంతుడు, మనకంటే బుద్ధి సూక్ష్మత గలవాడు. ఇంత దేవకోటి సూర్యుడు, నీ చంద్రుడు, నీ నక్షత్రాలు, ఇంత ఖగోళం నడిపేవే ఈశ్వరుడు మనకంటే తెలియలేని, మనకంటే తెలియలేని వాడయ్యి ఉంటాడు. ఆ మాత్రం ఊహించడం మనం నేర్చుకోవాలి. అడుగటి ఇచ్చుడు నీరు అకలంక మధు కీర్తి హానిసే యొక్క బ్రోహుడు అరుణాచల. అరుణాచలేశ్వరుడికి ఎవరికైనా సరే అడిగించి అడిగి అడి కొంతమంది అడిగి వేస్తే అడగకపోతే మనం ధర్మశాస్త్రంలో ఏమైందంటే అడిగితే ఇచ్చినవాడు దాత కాదు, అడగకుండా ఇచ్చేవాడు దాతను. అడిగితే ఇచ్చినవాడు కాదు, అవసరం ఏంటో తెలుసుకుని పూర్వపు రోజుల్లో 200 సంవత్సరాల పూర్వం, 300 సంవత్సరాల పూర్వంలో ఎవరింటి మీద ఎవరింటి కదా పైగా, అప్పుడు పూర్వం పొయ్యలు కదా, ఇప్పుడంటే గ్యాసులు వచ్చినాయి. ఎవరింటి కదా ఆ పొగ రాకపోతే, ఎవరింట్లోంచి పొగ రాకపోతే అగ్రవర్ణాల్లో, అయ్యో పాప వాళ్ళ ఇంటికాడ బియ్యం లేని వండుకోవటం లేదని ఆ మరుసటిలోని యజమానురాలతో చెప్పి వాళ్ళ ఇంటికి బియ్యం పంపుకోవడం పూర్వకాలంలో వందో నిర్ణయం ఉండేది. మళ్ళీ వాళ్ళ గౌరవం బంధం లేక ఎవరింటిగా నుంచి వచ్చే పొగ రావటం లేదు, వాడు భవిష్యత్ వంట చేసుకోలేదేమో. వాళ్ళు దాతలు, అడిగి పుచ్చుకున్న అడిగితే ఇచ్చేవాడు, అడిగి ఇచ్చాడు మీరు ఒకరంత మీద కీర్తి రానిసే యొక్క భోగం అరుణాచల. ధర్మశాస్త్రం ఏమనంటే మన ఇల్లు ఎవరిని అడుగుతామనుకోండి, అడిగితే వాడు ఇస్తాడంటే వాడు కదే దాత, అవసరం ఏంటో తెలుసుకుని అడగకుండా ఇచ్చేవాడు దాత. మరి అడిగిన తర్వాత ఇచ్చేవాడు ఎవడు, వాడు ధర్మమూర్తి. వాడు దాత, వాడు ధర్మమూర్తి అవుతాడు, అంటే ధర్మం తెలిసినవాడు. అడిగించుకుని ఇచ్చుకుంటే వాడు ధర్మం తెలిసింది, వాడు ధర్మమూర్తి. కొంతమంది అడగతుంటే అడిగినా ఇవ్వరు, వాళ్ళకి ఇవ్వగల శక్తి ఉంటుంది, కానీ అడిగినా అడగకుండా ఇస్తే బాక, అడిగిన తర్వాత ఇస్తే వాడు ధర్మమూర్తి. పోయి అడిగినా ఇచ్చాడు, కానీ కొంతమంది అడగత ఉంటుంది, యోగ్యత ఉంటుంది, అడిగినా ఇవ్వరు, వాడు అధర్ముడు. వాడేంటి అధర్ముడు. తర్వాత కొంతమంది వాళ్ళు మంచి పనులు చేయలేరు, ఎవరైనా మంచి పనులు చేద్దామంటే వచ్చి అన్నం పడిపోతారు చేయొద్దని, వాళ్ళు అధమాదములు అని ధర్మశాస్త్రంలో చెప్తారు. అది ఇచ్చే నీరు అకలంక మన కీర్తి ఆడి సేర భూము అరుణాచల నీ కీర్తిని బలం చేసుకోవద్దు, నీ కీర్తిని నీ బలం చేసుకో. దీంచేత పురాణాంతర్గతంలో అరుణాచల స్టేట్ వైభవం స్కాంద పురాణంలో శివ పురాణంలో అనేక పురాణాల్లో నీ వైభవం గురించి చెప్పారు, నీ ఔన్నత్యం గురించి చెప్పారు. అంచేత నీ ఔన్నత్యాన్ని నువ్వు ఔన్నత్యం నీ ఔన్నత్యానికి బలం చేసుకోవద్దు. నా విషయంలో అందరికీ ఎలా చేస్తున్నా నాకు అలాగే చెయ్యి, కానీ ఆ విషయం ఈ అన్ని ఔన్నత్యానికి నీ అంతస్తుని బలం చేసుకోవద్దు అరుణాచల చేస్తున్నాడు. కొంతమందికి ఆ తీరు ఎలా ఉంటుంది, అది ఔన్నత్యం. అది డబ్బు, ఇప్పుడు డబ్బుతోటి మనం ఓట్లు కొనుక్కోవచ్చు, మీకు అర్థమవుతుంది. డబ్బుతోటి ఏదైనా బిల్డింగ్లు కట్టచ్చు, డబ్బుతోటి బిల్డింగ్లు కట్టచ్చు, లేదా డబ్బుంటే కొంతమందికి సహాయం చేయొచ్చు. కానీ ఔన్నత్యం అనేది, శాంతి అనేది, జ్ఞానం అనేది వృద్ధులలోకి ఉబ్బికి ఉబ్బికి రావాలి. డబ్బుతోటి కొనేది కాదు, కీర్తితోటి కొనేది కాదు, డబ్బుతోటి గౌరవాలతోటి పాపదారితోటి కొనేది కాదు. లోపల ఔన్నత్యం అనండి, అతీవ అనండి, అంతస్థనండి, జ్ఞానం అనండి, ప్రేమ అనండి, శాంతి అనండి, అది వదలలోంచి వచ్చాయే కానీ బంగారం పెట్టి డబ్బు పెట్టి కొనే వస్తువులు కాదు. అసలు అమ్మారు కాలా ఏకంగా భక్తులు 10 మంది కలిసి ఎక్కడికి వెళ్ళారు, ఆ టైంకి ఇది ఆకలేసింది వాళ్ళు, కాపాడు వెళ్ళారు. ఎవరో కూడా వివేకానంద భక్తులు ఉన్నారు, 10 మంది వాళ్ళు కాపాడు వెళ్ళారు అమెరికాలో. కాపాడు వెళితే వాళ్ళు ఏమనుకున్నారంటే వివేకానందని చూసి నీగ్రోలు, పూర్వం ఇక్కడ దళితులు ఎలా చూసేవారు, పూర్వకాలం అమెరికాలో నీగ్రోలను అలా చూసేవారు. ఇప్పుడంటే అందరినీ కాపాడులు రాణిస్తున్నారనే అర్థంతం లేదు, పూర్వం దళితులు రాణించేవారు కదా కాపాడులు, కొన్ని కాపాట్లు. అలాగే కాపుడులోకి వెళ్తాంటే కూడా తెల్లదొరలు ఏమి ఊరుకున్నారు, వివేకమైన వాళ్ళు నిద్ర అనుకున్నారు, నిద్ర అనుకుని చెవి అడ్డుపెట్టారు. నిద్ర అనుకుని కూడా ధరలు లోపలికి వెళ్ళిపోయారు, వివేకానందుని చెవి అడ్డుపెట్టారు. అంటే లోపల కాపుడులోకి వెళ్ళొద్దాడు, వివేకానందని నిలబడ్డాడు. అంటే వివేకానంద నీగ్రో కాదు, కానీ వాళ్ళు అనుకున్నారు నీగ్రో అని ఆ కాపుడులో వాళ్ళు అని చెయ్యి అడ్డుపెట్టాడు, లోపలికి వెళ్ళొద్దాడు అని నిలబడ్డాడు. ఆ పక్కన దొర అన్నాడు, ఎవరు మీ నీగ్రో కాదు, నీగ్రోని లాబ్ చేస్తున్నారు, నేను నీగ్రోని కాదని చెప్పాను, మేము లోపలికి పంపిస్తాడని, నేను నీగ్రోని కాదని నేను కాపుడులోకి వెళ్ళాలా, వెళ్తే మానేస్తాను, నేను నీగ్రోని కాదని చెప్పి ఓనంతటి నేను లోపలికి వెళ్ళాలి, వెళ్ళాలని నేను కాపుడులోకి వెళ్ళవలసిన పని ఎక్కున్నాను, నేను నీగ్రోని కాదని చెప్పటం వల్ల నా ఏదైనా గౌరవిస్తా అంటే వాళ్ళు, నేను నీగ్రోని కాదని చెప్పటం వల్ల నన్ను ఏదైనా గొప్ప చేస్తుంది, అటువంటి గొప్పలు అటువంటి గౌరవాలు ఈనాడు ఏదేశాను, నాకు అవసరం లేదు అన్నాడు స్వామికి. నేను నీగ్రోని కాదని చెప్పటం వల్ల వాళ్ళు ఏదైనా గౌరవం చేస్తారంటే అటువంటి గౌరవం నాకు అక్కర్లేదు, ఇవన్నీ ఆత్మ తీసేయాలి. గీతలు ఏం చెప్తాంటే యజ్ఞ కర్మ విడిచిపెట్టకండి అన్నాడు. యజ్ఞ కర్మ అంటే ఏంటంటే, మనకు 3 దేహాలు ఉన్నాయి, ప్రతి మనిషికి 3 దేహాలు ఉంటాయి, ఒకటి రక్త మాంసాలతో దేహం, దీన్ని మనకు కనిపించేదాన్ని స్థూల శరీరం అంటారు, మనసును సూక్ష్మ శరీరం, ఇంకా లోపల కలిపి ఇంకో శరీరం, దానిని కారణ శరీరం అంటారు. ఆ కారణ శరీరం అంటే అజ్ఞానం, అజ్ఞానాన్ని బట్టి మనస్సు వస్తుంది, అజ్ఞానాన్ని బట్టి దేహం వస్తుంది. ఎంతకాలం అయితే మనకు అజ్ఞానం ఉందో, ఎంతకాలం అయితే మనకు అవిద్య ఉందో, అంతకాలం మనస్సు ఉంటుంది, దేహం ఉంటుంది, పునర్జన్మలు ఉంటాయి, స్వర్గాలు ఉంటాయి, నరకాలు ఉంటాయి, చీకటి లోకాలు ఉంటాయి, మహావెలుతురు రకాలు ఉంటాయి. దేహాత్మ కోసం కొన్ని పనులు చేసుకోవాలి, దేహాత్మ కోసం మనం పనులు చేసుకుంటూ, మన ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు, ఎవరైనా ఉంటే మంచం పట్టి లేచిన వాళ్ళు అంటే మనం వాళ్ళకి చేయవలసిన సేవ చేస్తే ఊరుకోకుండా విసుక్కోకుండా చేయవలసింది చేస్తే దేహం శుద్ధి అవుతుంది. ముందు యజ్ఞకర్మలు చేయాలి. యజ్ఞకర్మలు అంటే మీ పనులు మీరు చూసుకుని సమాధి పరంగా అంటే స్వార్థం లేకుండా మనం చేసే పని కూడా యజ్ఞకర్మే. చివరికి గౌరవం కూడా ఆశించకుండా ఇటువంటి ప్రాంతం లేకుండా అడ్వర్టైజ్మెంట్ లేకుండా నిరాడంబరంగా నిరహంకారంగా అవి ఏదైతే ఏది నువ్వు చేయగలిగి చిన్న పని పెద్ద భగవంతుడికి చిన్న పని పెద్ద పని లేదు. నువ్వు చేసే పని తీరు చూస్తాడు, రీతి చూస్తాడు. అక్కడ అవసరం ఉన్నప్పుడు అర్హత ఉన్నప్పుడు అది ఏదైనా చేయగలిగితే ఒక పైస చేయి 100 రూపాయలు చేయదు వేరే విషయం. అంటే నీ స్వార్థాన్ని పక్కన పెట్టి పని పని కోసం ఇక్కడ నీవు చేస్తే స్వార్థం లేకుండా పని చేస్తే అది యజ్ఞకర్మ. యజ్ఞకర్మ వల్ల మన మనస్సు శుద్ధి అవుతుంది, మనస్సు బాగుపడుతుంది. పూర్వజన్మల నుంచి మనకు కూడా వచ్చిన దోషాలు ఉంటే ఈ మనస్సులో దోషాలు ఉంటే ఆ మనస్సులో దోషాలన్నీ పోతూ యజ్ఞకర్మ చూస్తారు. మీరు యజ్ఞకర్మ మీరు ఏదో కర్మ చేస్తే మీరు యజ్ఞకర్మ చేస్తున్నారని అనుకోకూడదు. భగవంతుడు అనుకోవాలి మీరు యజ్ఞకర్మ చేస్తున్నారని. ఎవరింటికైనా కూర్చొని నేను గొప్పవాళ్ళనుకుంటే వాళ్ళు ఎవరికి అది ఏం చెప్తారండి? ఎవరింటికైనా కూర్చోవటం ఈ ప్రపంచానికి నేను గొప్పవాళ్ళు అనుకుంటే దానికి అర్థమేంటి? 4 గోడల మధ్యన కూర్చుని ఇలా అనుకున్న వాళ్ళందరినీ స్వామి ఏమిటని నూతిలో కప్పాలన్నాడు. నూతిలో కప్పాలనుకుంటుంది అది ఏ ప్రపంచం? సముద్రం అంటే సముద్రం అంటే ఈ నూతిలో 4వ భాగం ఉంటుంది అనుకుంటుందట. ఏ నూతిలో కప్పించే అది ఎప్పుడు సముద్రం చూడలేదండి అది. సముద్రం అంటే ఈ నూతిలో 10 వంతులు ఉంటుందేమో అనుకుంటుంది అది. ఆ రకంగా జీవిస్తున్నాం, నూతిలో కప్పల్లా జీవిస్తున్నాం. గడ్డలు వచ్చి నీసాలు వచ్చి జీవితం అడిగి నూతిలో కప్పల్లా జీవిస్తున్నాం. యజ్ఞకర్మ అంటే యజ్ఞకర్మ చేయటం వల్ల మనకి జీవలక్షణాలు తగ్గుతాయి. చాలా మంది ఏమంటారు, సుఖంగా లేమండి, ధనవంతులు అదే పని, ధనం లేని వాళ్ళు అదే పని, అధికారం లేని వాళ్ళు అదే పని, అధికారం లేని వాళ్ళు అదే పని, సుఖంగా లేమండి, శాంతికరే ప్రపంచంలో సుఖం శాంతి లేని కుక్కతోట లాంటిది ప్రపంచం. కుక్కతోట వంకాయ ఇంతవరకు ఎవరు తీయలేదు. ప్రపంచంలో సుఖం లేదు, ప్రపంచంలో శాంతి లేదు, ప్రపంచంలో ఆనందం లేదు. మన శరీరం ప్రపంచంలో ఉన్నా మన మనస్సు ఆత్మాకారం పొందితే, మన మనస్సు వైయాకారం పొందితే, మన మనస్సు బ్రహ్మాకారం పొందితే, మన ఉన్నాయి భగవంతుల్లో లయమైతే మన మనస్సు అప్పుడు ఎటు చూసిన సుఖమే, ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన ఆనందమే. శరీరం ఉంటే ఆనందం, శరీరం లేకపోతే ఆనందం. అంటే ప్రపంచంలో శాంతి లేదు, ఆత్మలో శాంతి ఉంది. ప్రపంచంలో సుఖం లేదు, ఆత్మలో సుఖం ఉంది. అంటే ఆత్మాకారం పొందినప్పుడు నాకు సుఖం లేదు, నాకు సుఖం లేదు ఏ మనస్సు అయితే అనుకుంటాడో అది ఆత్మాకారం పొందినప్పుడు, అది బ్రహ్మాకారం పొందినప్పుడు, అది ఈశ్వరు యొక్క స్వరూపం పొందినప్పుడు అప్పుడు ఎటు చూసిన సుఖమే. లోకంలో ఉన్నట్టు వల్ల మనకి ఏదో లాభం ఉన్నట్టు అనిపించదు, పోట వల్ల నష్టం అనిపించదు. ఇంతే లాభం లేదు, పోటీ నష్టమే. ఆ స్థాయికి ఆ సమాజం స్థితికి ఎదుగు రావాలి. అందుకే యజ్ఞకర్మలు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ద్వైతము అద్వైతం అంటే అద్వైతం ఫైనల్ కార్యం శరీరం ఎలా నిశ్చిస్తుందంటే ఇప్పుడు మనం జ్ఞాపకం ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మన ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి అనుకోండి, మాట్లాడుతుంది 10 మంది 10 రకాలుగా ఉంటారు. ఎవరు యూనిఫైడ్ ఎవరు మనస్సు అడిగే ఎవరు అలవాటు అడిగే ఒక నిత్యం తింటాడు, ఒక నాన్నైచర్యం తింటాడు, ఎవరెవరి వాటి రాలేదు, ఎవరి పద్ధతి రాలేదు. లోకమాట ఏదో మన ఇంట్లో 10 మంది అంటే 10 మంది ఒక రకంగా ఉంటారు. అక్క చెల్లి 4 ఉంటే 4 ఒక రకంగా ఉంటారు. అన్నదమ్ములు 4 ఉంటే 4 ఒక రకంగా ఉంటారు. శరీరంలో తేడా, మనస్సులో తేడా, అహంకారంలో తేడా, అజ్ఞానంలో తేడా, అవిద్యలో తేడా, ఆర్థిక పరిస్థితుల్లో తేడా, విద్యలో తేడా. 4 అన్నదమ్ములు ఉంటే 4 సమాన, మన చేతిలో వేరే సమానంగా లేవు. 4 అక్కచెల్లంటే 4 సమానం. అయితే ఎందుకు ఏమి చెప్తున్నాయంటే ఇంత వైవిధ్యం ఇంత భిన్నత్వం ఉన్నటువంటి మనుషుల్లో ఈ లోకంలో అనేకులకి అంతర్యాములు. వాళ్ళ మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా అంతర్యాములు. వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, వాళ్ళు పిల్లకాయలైనా పెద్దవాళ్ళైనా, ఇంత వైవిధ్యంలో ఇంత అంతటా వ్యాపించి మన హృదయంలో బయట అంతటా వ్యాపించి ఒక చైతన్యం ఉంది. దానికి చాలా ఎలా ఉంటుందో తెలుగు, దానికి పుట్టికి ఎలా ఉంటుందో తెలుగు. మనస్సు నా మనస్సు ఏదో వచ్చింది, నీ గుణం నా గుణం కాదు, నా హృదయంలో ఉన్న చైతన్యం, హృదయంలో ఉన్న చైతన్యం ఒక్కటంటే ఒక్కటే, అది రెండు చైతన్యం ఎప్పుడు ఒక్కటిగా ఉంది, రెండుగా లేదు. ద్వితి లేదు అద్వైతం, అది ఫైనల్. చైతన్యం గురించి శ్రవణం చేసి, శ్రవణం చేసి విచ్చుకొచ్చి అది శ్రవణం చేసి మీరు ఎక్కడ పడి అక్కడ వచ్చింది. మీకు భౌతిక విషయాల మీద ఇంట్రెస్ట్ మీ వంద వంతని మీకు భక్తి మీద ఉంది, అసలు వంద వంతి కనీసి మీకు భక్తి మీద ఉందా లేదు. కొంతమంది సినిమాలు దిగుబడి ఇటువంటి మీటింగ్లకు వస్తూ ఉంటారు, మంచిదండి. కొంతమంది వీడికి మెకానికల్గా యాంత్రిక వింటారు, వింటారు యాంత్రిక వింటారు, అందులో ఏం చెప్తున్నారు అది మనం వీడిని ముమ్మర్చుకోవాలి, శ్రవణం చెయ్యాలి, ఆ చైతన్యం గురించి శ్రవణం చేయాలి. ఏ పదార్థం అయితే అమృతము, ఏ పదార్థం తెలుసుకోవటం మృత్యులోంచి అమృతత్వం పొందుతాము, చీకటిలోంచి వెలుతుల్లో వస్తాము, ఈ పునర్జన్మలోకి వెళ్ళి చక్రంలోంచి విడుదల పొందుతాము, ఏ చైతన్య అనుభవాల సుఖమును ఊగిసలాడతాము, శాంతిని ఊగిసలాడతాము, ఆ చైతన్యాన్ని పొందాలని కనీసం సంసారం మీద ఉన్న శ్రద్ధలు అందులో వంద ఉంది కూడా మనకు లేదు. మనకి శ్రద్ధ లేక భగవంతుడు చెప్పినా అబద్ధాలనుకోవటం, మనకి శ్రద్ధ లేదనుకుంటే పర్వాలేదు, మనకి శ్రద్ధ లేదు కదా భగవంతుడు చెప్పిన అబద్ధం ఏదో చెప్పాడండి అన్ని అబద్ధాలు. అయ్యో మనకి శ్రద్ధ లేదు, లేకుండాదు, డబ్బు సంపాదించుకున్నాం, గౌరవం సంపాదించుకున్నాం, పేరు సంపాదించుకున్నాం, కానీ వివేకం సంపాదించుకోలేదని తెలియటం లేదు మనకి. మీరందరూ ఎంతమంది డబ్బు సంపాదించుకున్నారు సంతోషమే, కానీ వివేకం సంపాదించుకున్నారా అని, జ్ఞానం సంపాదించుకున్నారా అని. డబ్బు కూడా మీరు ఎంతో కొంత కష్టపడితే డబ్బు రాదు, మరి వివేకం మటుకు ఏమి కష్టపడకుండా వచ్చేస్తుంది? మీరు ఎవరైనా సంపాదించుకున్నారా? ఆ డిస్క్రిమినేషన్, ఏది సత్యం ఏది అసత్యం, ఏది నిత్యం ఏది అనిత్యం, దేవుని తెలుసుకోవటం మనం అజ్ఞానం నుంచి విడుదల పొందుతాం, అవిద్య నుంచి బంధం నుంచి విడుదల పొందుతాం, శాశ్వతమైన శాంతి దేవుని తెలుసుకోవటం మనకి అనుభవంలోకి వస్తుంది అనేది వివేకం. ఇది మనకు మంచి చేస్తుంది, ఇది మనకు చెడ్డ చేస్తుంది అని ఆ వివేకం, ఆ విభాగం ఏది లేదు మనలో లేదు. ఏం చెప్పు ఎవరు పచ్చగా ఉంటే రేపు ఎండిపోయే విషయాలు అంత పడి తిరగటం, ఎవరు పచ్చగా ఉంటుంది రేపు ఎండిపోతున్నది, ఎలా అమృతంగా ఉంటుంది రేపే విషయం అయిపోతున్నది, ఇటువంటి విషయాలు కూడా తెలియట్లేదు. మీకు ఆత్మజ్ఞానం కఠోపనిషత్తులో చెప్తాడు, బలహీనులకి బద్దకిస్తేది ఇంతవరకు సృష్టిలో ఎవరికి ఆత్మజ్ఞానం రాలేదన్నాడు. బలహీనులకి బద్దకస్తులకి బలిస్తులకి ఇంతవరకు సృష్టిలో ఎవరికి ఆత్మజ్ఞానం రాలేదని నచ్చికేత అని చెప్తాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవుడి ముందు రెండు రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి శ్రేయ మార్గం, రెండు ప్రేయ మార్గం. ఓ నచ్చికేత ఈ ప్రపంచంలో వాడు తెల్లవాడైనా నల్లవాడైనా ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా రెండే మార్గాలు ఉన్నాయి, ఒకటి శ్రేయ మార్గం, రెండు ప్రేయ మార్గం. ఈ ప్రపంచం ఉంటే లేదు, మరణానంతరం జీవించడం లేదు, మన కలిచే చోటపడితే ఉంటే లేదు, ఇది పెరిగడం తింటాం ఒకటి, ఇది అనిపించే భోగాలు ఒకటే లేదు, మరణానంతరం ఏం లేదు, ఈ భోగాలు ఒకటే లేదు, ఈ సుఖాలు ఒకటి లేదు, ఈ చిన్న చిన్న సుఖాలు, చిన్న చిన్న ప్రజలస్ అల్పమైన ప్రజలస్ ఇదంతా ఒకటే లేదు, మనకి కనిపించి ఏది కనిపిస్తాం అదే లేదు, మనకు కనిపించడం ఏది లేదనుకోవటం, ఇది తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎవరైతే ఎవరైతే జీవించి ఆ చిన్న చిన్న ప్రదేశంలో దానికి బంధింపబడిపోయి అల్ప సుఖాలు స్వల్ప సుఖాల కోసం బంధింపబడిపోయి పునర్జన్మ చక్రంలో ఈ కాలచక్రంలో తిరుగుతూ జన్మించడం మరణించడం మరణించడం జన్మించడం ఇలా తిరుగుతూ జీవకోటి వెళ్ళిపోతా ఉంటుంది, ఇదంతా ప్రియ మార్గం. ఎవళ్ళైతే ఈ లోకంలో ఉండగానే ఈ భౌతిక శరీరం ఉండగానే ప్రియ మార్గాన్ని విడిచిపెట్టి శ్రేయ మార్గంలోకి వచ్చి, కానీ ఎవరైతే తనకు మంచిది కాదనుకున్న దాన్ని త్యాగం చేసి తనకు మంచి దాని మంచిది కానీ కాదనుకున్న దాన్ని విడిచిపెట్టి శాశ్వతమైన మోక్షానికి భగవద్భవం పొందటానికి, అది శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సుఖం, అది సత్యం శివం జ్ఞానం, అది అది సత్యం, అది జ్ఞానం, అది అనంతం, అది ఆనందం. అతనికి అనుబ్రోచనంగా ఉంటుంది. ముగింపు లేని సుఖం, ముగింపు లేని ఆనందం, ముగింపు లేని శాంతి. ఈ లోకం కనిపించవచ్చు, లోకం కనిపించకపోవచ్చు, దేహం కనిపించవచ్చు, దేహం కనిపించకపోవచ్చు. కానీ ఈ దేహం చనిపోయినట్లు కూడా ఏ శాంతి ప్రవాహంలో, ఏ సుఖ ప్రవాహంలో, ఏ ఆనంద ప్రవాహంలో నీకు దేహం కనిపించకపోయినా, లోకం కనిపించకపోయి ఏ ప్రవాహంలో నీకు ఊపిసి రావడతావో అట్టి సుఖ ప్రవాహం తీసుకెళ్లి శరీర మార్గం. ఓ దచ్చక నీకు ప్రియ మార్గం కావాలో, శ్రేయ మార్గం కావాలో, రెండు మార్గాలు భగవంతుని ఎదురుగుండా పెట్టాడు. నీకు ఏ మార్గం కావాలంటే అది చూసుకుని నువ్వు ప్రయాణించింది, నువ్వు ఆలోచించుకొని నచ్చకేతుడితో ధర్మరాజు. ఒకటి తాత్కాలికంగా బాగానే ఉంటుంది, కానీ ఈ స్వల్ప సుఖాలు మళ్ళీ ఉద్దేశాక ఈ దుఃఖాలను తీసుకొస్తాయి నీకు. ఈ స్వల్ప భోగాలు బుద్ధి చూసాలని ఈ దుఃఖాన్ని తీసుకొస్తే ఇలా అమృతం అమృతం అనుకుంటే నీకు విషయం అయిపోతుంది. శ్రేయ మార్పు నీకు మొట్టమొదటి భగవంతుడు చెప్పే మాట నీకు విషయం కింద కనిపించవచ్చు ఈ అలవాటు యొక్క వేగం వల్ల. కానీ చివరికి అమృతత్వంలో తీసుకెళ్తుంది. ఈ రెండు మార్గాలు నీ ఎదురు ఉండే నచ్చికేత నీకు ఏది కావాలంటే తెలుసుకో. ఎందుకు చెప్పేది ఏంటంటే అవిద్య అది లోపల కారణ శరీరం అజ్ఞానం ఎలా నశిస్తుందంటే ఆ చైతన్యం గురించి, ఆ బ్రహ్మము గురించి, ఆ సత్యము గురించి, నారాయణుడు గురించి, ఆ స్వామి విశ్వేశ్వరుడు, ఆ శ్రీ విశ్వేశ్వరుడు జగన్నాథుడు వాడి గురించి మీరు శ్రవణం చేసి శ్రవణం చేసి ఎవరు ఎందుకు లాంఛనం కోసం కాదు, ఇష్టంగా పరమ ప్రీతిగా పరమాను జుగుకున్నట్టుగా భగవంతుడి గురించి శ్రవణం చేసి శ్రవణం చేసి ఇంటికెళ్ళిన తర్వాత దాన్ని మననం చేసి దాన్ని మననం చేసి అది మీరు సొంతం చేసుకుని మీరు అనుభవంలోకి తెచ్చుకుని వాళ్ళు మీరు విన్న విషయాన్ని మననం చేసి అది మీకు అనుభవంలో చైతన్య అనుభవం కనుక మీరు తెచ్చుకుంటే ఆ చైతన్యం ఏముంది? ఆ చైతన్యానికి చాలా ఎలా ఉంటుందో తెలియదు, పుట్టిక ఎలా ఉంటుందో తెలియదు, దానికి దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు, ప్రశ్న ఎలా ఉంటుందో తెలియదు, దానికి ద్వితీయం లేదు, ఇతర లేదు, దానికి భయం ఎలా ఉంటుందో తెలియదు, కోరిక ఎలా ఉంటుందో తెలియదు, దానికి భయం ఎలా ఉంటుందో తెలియదు, దానికి కోరిక ఎలా ఉంటుందో తెలియదు. అది లేదంటే ఉంది, అది ఎలా ఉందో నువ్వు అనుకున్నట్టు లేదు, అది ఎలా ఉండాలో అది అలా ఉంది. దాని తాలూకు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు కానీ నీకు అజ్ఞానం నశించదు, అవిద్య నశించదు, అది అది పైన అది అల్టీమేట్. ఇదంతా లేల కలిమిస్తే లేదు, ఇదంతా మాయ. ఒకడు వాడు నిన్ను మాయమాయించి వచ్చేవారు ఎవరు? ఇది నీ జాలం అడినాక్షర ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. బుద్ధిలో తేడా ఉండొచ్చు, మనసులో తేడా ఉండొచ్చు, రంగులో తేడా ఉండొచ్చు, గుణాల్లో తేడా ఉండొచ్చు, అది ఒక్కటంటే ఒక్కటే. రాముడు గుణం ఏరవచ్చు, రావణాసుడు గుణం ఏరవచ్చు, గుణాల్లో తేడా ఉంది. కానీ అంతర్యామగా ఈశ్వరుడు ఒక్కడంటే ఒక్కడే. రాముడు రావణాసుడు ఎందుకు శిక్షించాడనుకుంటున్నాడు? రావణాసుడు ఉన్నాడు, ఒకడు రాముడు ఉన్నాడు. ఎందుకు శిక్షించడం అంటే అర్థమేంటి? ఇప్పుడు మన చేతిలో పులిపేసింది, ఆ పులిపి ఎక్కడ ఉంది? మన చేతిలో ఉంది. మన చేతిలోనే పులిపేసిన పనులకి కూర్పుని జాగ్రత్తగా పెంచుకుందాం అనుకుంటాం మనం. మన చేతిలో కురిపేసిందండి, మనకు ఇంకోటి చేతిలో కదా, మన చేతిలో వేసుకుని జాగ్రత్తగా పిల్లలు పెట్టిన డబ్బు ఎలా చూసుకున్నాం, బ్యాంక్ అకౌంట్ ఎలా చూసుకుని కురిపుని కూడా బాగా చూసుకుందాం అనుకుంటామా? డాక్టర్ గారి దగ్గర తీయించేసుకుంటాము. అలాగే రాముడికి భిన్నంగా లేడు ఎవడు. రావణాసుడు కూడా వాడిని వాడిని ఎందుకు శిక్షించాయంటే, వాడిని ఎందుకు సంహారం చేశాయంటే, మన శరీరంలో ఉన్న కురుపుని ఎలా తీసేసుకుంటాము? వాడు సమాజం సమాజానికి కురుపుకి తయారైనటువంటి రావణాసుడు వాడిని వాడే శిక్షించుకున్నాడు. వాడు రామచంద్రుడు. మన చేతిలో ఉన్న కురుపుని తీసేసుకుంటాం, అది మందే కురుపు. రావణాసుడు ఉన్నాడు కూడా, రాముడు ఉన్నాడు. అయితే ఆ సమాజ క్షేమానికి సమాజరూపం విశ్వరూపం ఉన్నాడు నారాయణుడే. అంటే సమాజ క్షేమం కోసం రావణాసుడు సంహారం చేశాడు, కానీ అందులో స్వార్థప్రయోజనం ఏమి లేదు. అంటే మనలో ఏ మనలో ఏ కోపం తెచ్చుకుని సంహారం చేయటం కాదు. మన చేతిలో కురిపి మనం జరిగించుకుంటే ఎలా ఉంటుందో, రావణాసురుడు సంహరించడం కూడా రాముడు చేసే పని అటువంటిది. అంతేకాదు విరోధం కాదు అక్కడ. మనకు అన్ని కోరికలు అహంకారం నుంచి వస్తాయండి. అన్ని కోరికలు ఏ మంచి కోరికలు రాను ఉండి చెడ్డ కోరికలు రా. ఒకడవో నిన్ను మాయమని నుంచి వచ్చిన వాడు ఎవరు? ఇది నీ జాలం మారని వచ్చాడు. ఉన్నది ఒక్కటేంటే ఒక్కటే, రెండోది లేనే లేదు. మరి ఉన్నది ఒకటంటే ఒకటంటే అశాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ చావులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ పుట్టుకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆందోళన ఎక్కడి నుంచి వస్తున్నాయి? మంచివాడు మంచివాళ్ళు అంటున్నారు, మంచివాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు అంటున్నారు, ఈ చెడ్డవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొంతమందికి ద్వేషం ఎక్కువ, కొంతమందికి కోపం ఎక్కువ, కొంతమందికి సహనం ఎక్కువ, కొంతమందికి సహనం తక్కువ. రకరకాల మనుషులు, రకరకాల కులాలు, రకరకాల జాతులు, రకరకాల రంగులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా? ఇవన్నీ నీకు తెలియకుండా వచ్చి పడిపోతున్నాయి సృష్టిలోకి. ఓ అరుణాచలేశ్వరుడా, నువ్వు సర్వంత్రి అనే కాదు, సర్వజ్ఞులు కూడా. అన్నీ తెలుసును, నీకు తెలియకుండా ఏది నా మనసులో చొరబడదు. ఈ సృష్టిలో కూడా ఏం జరగదు నీకు తెలియకుండా. మనకు తెలియకుండా ఏదైనా జరిగితే జరగవచ్చు సృష్టిలో. ఈశ్వరికి తెలియకుండా సృష్టి ఏది జరగటానికి ఏం లేదు. అంతా ఆయన ఏది మన మనసులో కూడా ఏదైనా తెలియకుండా లోపల రాదు. మంచి గుణం అవచ్చు, చెడ్డ గుణం అవచ్చు, ఆయనకి తెలియకుండా లోపల ప్రవేశించడానికి అవకాశం లేదు. అది మంచి వచ్చు. సృష్టిలో ఎక్కడ ఏం జరిగినా నీకు తెలియకుండా జరగటం లేదు. కానీ నీకు తెలియకుండా జరుగుతుందని నేను ఎలా అనుకుంటాను? నీకు తెలియకుండా ఏది జరగటం లేదు. ఇదంతా నీ మాయ, ఇదంతా నీ వేళ, ఇదంతా నీ ఆట, ఇదంతా నీ ఆటకమయ్యాడు. బాగుపడుతున్నాడనుకోండి, ఈశ్వరుడు తెలియకుండా వాడు బాగుపడటం లేదు. ఒకటి పాడైపోతున్నాడు అనుకోండి, అది ఈశ్వరుడు తెలియకుండా జరగటం లేదు. అయ్యా ఇదంత నీ వినోదం, ఇదంత నీ వేళ, ఇదంత నీ ఆట, ఇదంత నీ మాయ, ఇదంత నీ నా ఆటకమయ్యా, నాటికి నీదనుకుంటానేంటి అన్నాడు అరుణాచలేశ్వరుడు. ఇదంతా నీ నాటకం అయ్యాయి, ఈ నాటకం ఇదంతా నాకు ఇదంతా నిలవలేదే కదా. ఇదంతా నంబర్ వన్ డ్రీము, నంబర్ వన్ డ్రీము, నంబర్ వన్ టూ డ్రీము. ఇప్పుడు మనం కూర్చునేలా మాట్లాడుకుంటున్నాం, ఇది నంబర్ వన్ డ్రీమ్. అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఏమండవు కోట. ఈ ప్రపంచం పుట్టుకుని 100,000 సంవత్సరాలు అండి. మరి ఇంకో ఈ ప్రపంచం కొన్ని 100,000 సంవత్సరాలు ఉంటే ఇందులో మన 50 ఏళ్ళు జీవితం ఏ పాటికి? దేని చూసి మురిసిపోవటం? మనం దేని చూసి మురిసి మనం మురిసిపోవడానికంటే ఏమి లేదు. ఎవరో మురిసిపోతేనే మన అమాయకత్వాన్ని గుర్తులు, మన అజ్ఞానాన్ని గుర్తు, మన అవిద్య గుర్తు, మన తెలివి తక్కువతోనైనా గుర్తులు. నువ్వు చేసే పని కానీ, నువ్వు చేసే మాట కానీ, నీకు ఇచ్చే సంకల్పం కానీ ధర్మవిరుద్ధంగా ఉండకూడదు. ఎందుకంటే సన్యాసులకి మనకి తేడా ఏంటంటే, సన్యాస మధ్య నుండి వదిలేయగాడు. ధర్మ అర్థ కామ మోక్షం, ఎవరైతే మధ్యలో అర్ధకామాలను ఎవడైతే ఉండేదో వాడే సన్యాసి. సన్యాసి అంటే విడిచిపెట్టడం. సన్యాసి అంటే విడిచిపెట్టడం, అంటే తెల్ల బట్టలు తీసేసి ఎర్ర బట్టలు వేసుకోవడం కాదు. సన్యాసం అంటే విడిచిపెట్టడం. ఏది విడిచిపెట్టాలని? మన ముక్కులో గాలి తిరుగుతున్నంత కాలం ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. జీవితం ధర్మం అంటే మన జీవిత విధానం. ఎలాగైతే జీవిస్తే మనకు మోక్ష సుఖం పొందుతామో, ఆ ముక్తి సుఖం పొందుతామో, నిర్వాణ సుఖం పొందుతామో, అది ధర్మం. ధర్మాన్ని మనకు ఆ సుఖాన్ని అమృజేస్తుంది. ధర్మం అనేది ఒక ధర్మం అంటే కేవలం దానం అని కాదు. ధర్మం అంటే ఒక జీవిత విధానం. ఆ మోక్షానుభవం పొందడం కోసం ఎలా జీవించాలో చెప్పింది ధర్మం. సన్యాస అంటే ఆ మధ్య నుండి విడిచిపెట్టేసినాడు. మీ గృహస్థాశ్రమంలో తెల్లబట్టలు కట్టుకున్నా, మీరు వెళ్ళి ఎక్కడో ఆశ్రమంలో కూర్చోకుని మీ ఇంటికాడ మీరు కూర్చున్నా, మీరు ఎక్కడ ఆశ్రమంలోకి వెళ్ళకపోయినా, ఆ మధ్య రెండు అర్ధకామాలకైనా విడిచిపెట్టేస్తే మీరు సన్యాసుడే. సన్యాసం ఏంటంటే ఆ పూర్ణేశ్వర డ్రెస్ లాగే అర్ధకామాలు మనస్సులో స్మరించుకుంటూ పూర్ణేశ్వర డ్రెస్ చేసినట్టు ఎర్రబట్టలు వేసి తిరిగితే సన్యాసి కాదు. సన్యాసం అంటే విడిచిపెట్టడం. ఏది అర్ధకామాలను ఎవరైతే విడిచిపెట్టే వాడు సన్యాసి. అయితే భగవంతుడు ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాము, ఎలా వెళతాము, వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేసుకుంటున్నారు, ఉద్యోగం చేసుకున్నవాడు ఉద్యోగం చేసుకుంటున్నారు, చేపచర్యం చేసుకున్నవాడు చేపచర్యం చేసుకుంటున్నారు, అకౌంటర్ రాసేవాడు అకౌంటర్ రాస్తున్నారు, తహసీల్దార్ ఉద్యోగం చేసేవాడు తహసీల్దారు ఎవరిపోయినారు. ఇది సాయంకాలం ఎక్కడికి వస్తారో శుభ్రంగా ఇంటికి వచ్చేస్తారు. చేపచర్యవాడు ఇంటికి వస్తాడు, తహసీల్దార్ గారు ఇంటికి వస్తారు, ఆ గుమస్తా ఉద్యోగం చేసేవాడు ఇంటికి వస్తాడు. మీరు అభిమానంలో మరి ఎవరి పని ఆడు చేసుకుని ఎక్కడికి వస్తున్నాడు? ఇంటికి వస్తున్నాడు. అలాగే మనం ఏం చేయాలంటే లోకంలోకి వచ్చాం, లోకంలోకి వచ్చాం. ధర్మం అంటే ఏం కాదండి, మన పని మనం చేయటం ధర్మం. భగవంతుడు మనకు కేటాయించిన పని మనం చేయటం ధర్మం. అధర్మం అంటే అధర్మం ఏంటంటే మన పని మనం చేయకపోవడం అధర్మం. అంటే మనకి మనం ఏం చేయాలంటే ఎవరి పని వాళ్ళు చేసుకుని ఇంటికి వస్తున్నారు. మనం ఈ లోకంలోకి వచ్చాం, మన లోకంలో ఇచ్చి మన పని కాడ బద్దకించకుండా మనం చేయవలసిన డ్యూటీ మనం చేసేసి మన ఇల్లు ఏంటంటే మోక్షం. ఆ మోక్షం దగ్గరికి వెళ్ళాలి. దాకా ఇటువంటి ఇటువంటి శరీరాలు వస్తాయి, శరీరాలు మార్చాలి, కోపలు మార్చాలి. ఐ ఆమ్ ది బాడీ ఐడియా, ఇట్ ఈజ్ ఒరిజినల్ సిన్. ఇప్పుడు మనం అందరం ఆత్మభావంలో ఉన్నావా దేహభావంలో ఉన్నావా? ఆత్మభావంలో లేదు, దేహభావంలో ఉన్నాం. అంటే ఎంతో కొంత మనకు పాప బుద్ధి ఉంది కాబట్టి ఈ భావంలో ఉన్నాము. పాప బుద్ధి లేకపోతే దేహానికి పరిమితి అయి ఉండం. ఒరిజినల్ సిన్, మొదటి పాపం, మొదటి తప్పు ఏ దేహము నేనే అనుకుంటావు. నువ్వు ఏ పని చేసినా దేహము నేను అనుకునే చేస్తావు. పుణ్యం చేసిన దానికే, పాపం చేసిన దానికే ఒరిజినల్ సిన్. ఈ పాపం ఉన్నంత కాలం మీరు మంచి చేస్తా. దీనికోసం, ఈ శవం కోసం కొన్ని పుణ్యాలు చేయొచ్చు, కొన్ని పాపాలు చేయొచ్చు, కొన్ని మంచిని చేయొచ్చు, కొన్ని చెడ్డలు చేయొచ్చు. ఎలా ఈ యజ్ఞం చేయి నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావంటే ఈ దేహంతో కాలాక్ష్యం పొందే వాడి కోసం చేస్తావు. అప్పుడు కూడా ఇది స్వార్థమే నీ పరమార్థం. మన ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఆయన లంచాలు పిచ్చుకోడు. అలాగే మన రాష్ట్రమంత్రి గారు ఉన్నారు, ఆయన లంచాలు పిచ్చుకోడు. అంత మాత్రం చేయాలి, బుద్ధిమంతులను కాదు. స్వతంత్రుడు ఒక్కడే భగవంతుడు, పరమ పవిత్రుడు ఒక్కడే భగవంతుడు. పరమ పవిత్రుడు భగవంతుడు ఒక్కడే, స్వతంత్రుడు భగవంతుడు ఒక్కడే. వాడు కాదని ఎవరు వచ్చి మీరు స్వతంత్రము కాదు, మీరు స్వతంత్రము కాదు, రాష్ట్రపతి స్వతంత్రులు కాదు, ప్రధానమంత్రి స్వతంత్రులు కాదు, దేవుని కాదని చేసేదేమీ లేదు అయ్యా అంటాడు గీతలో భగవంతుడు. ఈ మధ్య ఢిల్లీలో 4 రోజులకి 4 సంవత్సరాలు అన్నాడు రాష్ట్రపతి గారి కాలేజీలకు వస్తున్నాడు. ఆయన పిల్లలంటే బాగా ఇష్టం. వచ్చి మీరు బాగా ఉండాలి, బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి, అభివృద్ధి రెండని చెప్తున్నాడు. అన్న అన్నీ బాగా ఉన్నాయి, ఆయన లంచాలు చేసినాడు. అని బీహార్ విషయంలో సొంత తప్పు చేశాడు. ఆయన బీహార్ విషయంలో రాత్రిగా సంతకం పెట్టేశాడు. తప్పు చేస్తాడని తెలుసు, సుప్రీంకోర్టు చెప్పింది వాడు చేసిన తప్పని. నిజన్నాడు మంచివాడే చెడ్డవాడంటే మామూలుగా మంచివాడే. ఆయన ఎందుకు తప్పు చేశాడు? స్వతంత్రుడా. ఆ పొలం కాపాడుకోవడం చేసి ఉండొచ్చు, ఆ పొలం కాపాడుకోవచ్చు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది తప్పని, వాడి కాన్స్టిట్యూషన్ చెప్పింది. అయితే రాష్ట్రపతి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా పొరపాటు చేస్తే రాష్ట్రపతి ఏం చేయాలంటే తిరిగి పంపొచ్చు. ఇది మీరు చెప్పిన న్యాయం కలదు, ఇంకోసారి మీరు ఆలోచించండి, పంపొచ్చు. అప్పుడు కూడా రాష్ట్రపతి చెప్పింది ఆయన ఎలా పోతే సంతకం పెట్టాలి, తిరిగి పంపలేదు. ఎక్కడ ఇతర దేశంలో ఉంటే ఆ ఇతర దేశంలో వాళ్ళ చేత సంతకం పెట్టింది చేశారు. అది సుప్రీంకోర్టు ఆడి కాన్స్టిట్యూషన్ తెలుసు తప్పని, సుప్రీంకోర్టు కూడా తప్పని చెప్పింది. నువ్వు పిల్లల దగ్గరకు వచ్చి ఏం నిర్దేశిస్తాయని చెబుతున్నావు. నేను మీ న్యాయంగా న్యాయం అంటే రాష్ట్రపతి గారు మంచివాడే కానీ తప్పు చేశాడు. ఒకడవరకు నిన్ను మాయమణ నుంచి వచ్చేవారు ఎవరు? ఇది మీకు చాలా వారి మ్యాచ్ల అంత మాత్రం చేసి చెడ్డవాడు నేను చెప్పలేదు, మంచివాడే. ఇది ఎవరు ఇస్తాడు వాడు అంటే రాష్ట్రపతి కూడా స్వతంత్రుడు కాదు, ప్రధానమంత్రి కూడా స్వతంత్రుడు కాదు, జూడు ఏ జూడు స్వతంత్రుడు కాదు, ఏ దేహాభిమానం వాడు స్వతంత్రుడు కాదు, శవబుద్ధులు వారు దేహబుద్ధులు వారు ఎవరు స్వతంత్రుడు కాదు. స్వతంత్రుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. వాడే పవిత్రుడు, వాడే స్వతంత్రుడు. వాడికి దయ లేకుండా మనకు మోక్షం లేదు, శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. ఒకడవని ఎంత అద్భుతమైన అర్థంలో చూడండి, ఒకడవని మాయమట నుంచి వచ్చి వారు ఎవరు? ఇది మీ జాలం వారి నచ్చదా? ఈ రాష్ట్రపతి గారిని మాయలో పెట్టిందో మంచివాడు అవటం ఉంది, కానీ మాయలో పెట్టింది ఎవరు? ఉద్యోగాలు హెచ్చరిస్తున్నాడు, ఉద్యోగం అయ్యా. వినయబండికి చాలా మంది మంచి మాటలు చెప్పేవారు. మీరు అందరూ మంచి మాటలు చెప్తున్నారు, నేను పొరపాటు చేస్తున్నాను, నాకు తెలుస్తుంది, బుద్ధి పోవడం లేదు అన్నాడు. అది మా ఏంటది మీకు అనుకోవద్దా? ఒకరు నేను మీకు అందరూ మంచి మాటలు చెప్తున్నారు, నాకు నేను పొరపాటు చేస్తున్నాను, నాకు తెలుస్తుంది, కానీ నా బుద్ధి అలా అయిపోయింది, నా బుద్ధి అలా అలవాటు పడిపోయింది అన్నాడు. నాకు తెలుస్తుంది, ఇది ఎవరు జాలం అది? అది నాకు ఈశ్వరుడి జాలం, ఈశ్వరుడు మాయ. అరే లేదలా, మీరు మంచి మాటలు చెప్తున్నారు, నాకు తెలుస్తుంది, నేను పొరపాటును పొరపాటు తెలిసి ఉండి చేస్తున్నాను అంటే ఇది ఎవరు లేదా? ఈశ్వరుడు అంటే ఈ మాయను మనం ఓవర్కమ్ చేస్తేనే కానీ పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందగలరు. మీకు వాళ్ళ వాళ్ళు మీరు ఏమైనా కష్టపడుతున్నారు, కానీ ఈశ్వరుని తెలియకుండా రాలేదు మీకు. మీకు అర్థమవుతుందా? ఇంట్లో వాళ్ళ వాళ్ళకు మీరు సుఖపడతారు, ఇంట్లో వాళ్ళకు మీరు దుఃఖపడతారు, ఇంట్లో వాళ్ళకు మిమ్మల్ని ఆయన సుఖపడతారు, ఇంట్లో వాళ్ళకు మిమ్మల్ని బాధ పెడతారు. ఇదంతా ఈశ్వరుడు తెలియకుండా జరగటం లేదు. అంటే మీరు లోకంలోకి వచ్చిన పని మీ డ్యూటీగా మీరు చక్కగా చేసుకుని మీరు ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయే ప్రయత్నం మానకండి. ఇది ఇల్లు అంటే మోక్షం. మీ డ్యూటీని చెయ్యి, ఫలాపేక్ష పెట్టుకోవద్దు. ఇది నా ధర్మం, ఇది నా డ్యూటీ. అది ఎవడైతే పని చేస్తున్నాడో వాడికి కర్మఫలం మీద అపేక్ష ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఎవరినో ఉద్ధరిస్తున్నాను అనుకున్నప్పుడు ఆశిస్తాను, ఏదో ఒకటి నా పని నేను చేసుకుంటాను. ఈ రోజు ముఖం కడుక్కుంటారు, మీరు రోజు స్నానం చేస్తున్నారు, ఏదో ఫలితం వస్తే ఎదురు చూస్తున్నారా? ఎదురు చూడటం లేదు. అలాగే మీ పని మీ రోజువారి పని అలా చేసుకోండి, కర్మఫలం మీద మీకు కాంక్ష ఉండదు, ఉండదు. వాళ్ళు స్నానం చేసి నాకు ఏం కలిసి వస్తుంది, ఏం కలిసి వస్తుంది అనుకుంటారు. రోజు ముఖం కడుక్కుంటున్నాం, నాకు ఏం కలిసి వస్తుంది అనుకుంటారు అనుకుంటారు లేదు. అలాగే మీ పనులు మీరు చేసుకోండి, అలా కర్మఫలం మీద మీకు కాంక్ష ఉండదు అయ్యా. ఇది భగవాన్ చెప్తున్నారు. మీరు తెలియగల వాళ్ళు అవచ్చు, మీరు మీరు సాధనలు చేసుకుంటూ ఉండొచ్చు. పూజలు, జపము, ధ్యానము, విచారణ మీ పక్తులు మీరు చేసుకుంటూ ఉండొచ్చు. మీకు బాగా ధనవంతులై ఉండొచ్చు, పండితులై ఉండొచ్చు. ఎన్ని ఉన్నప్పటికీ ఈశ్వరుని యొక్క దయ లేకుండా మీకు ఆత్మజ్ఞానం కలగదవయ్యా. మీకు భగవాన్ చెప్పింది ఏంటంటే, మీ ఇంటికాడ బియ్యం ఉన్నాయి, మీ ఇంటికాడ కోడి ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇప్పుడు అవుతే వంటావును. అదేవిధంగా మీకు ఎన్ని అవకాశాలున్నా ఈశ్వరుని దయ లేకుండా, ఈశ్వరుని కటాక్షి లేకుండా మీకు మోక్షం రాదు. మనందరూ ఇప్పుడు అనాత్మభావంలో ఉన్నాం. అనాత్మభావం తొందరగా మనిషిని విడిచిపెట్టిన క్రీడలు చేస్తుంది. ఆత్మభావం ఎవడైతే పెంచుకుంటున్నాడో, బ్రహ్మభావం ఎవడైతే పెంచుకుంటున్నాడో, ఈశ్వర భావం ఎవడైతే పెంచుకుంటున్నాడో, వారికి అనాత్మభావం విడిచిపెడుతుంది. మీకు దేహభావన తగ్గాలంటే ఆత్మభావన పెంచుకోవాలి. నువ్వు కానిదాంట్లో నుంచి విడుదల పొందాలంటే నువ్వు ఏదిగా ఉన్నావు దాని తాలూకు గుర్తింపు నీకు రావాలి, ఆ చైతన్యం తాలూకు అనుభవం నీకు రావాలి. ఇప్పుడు నేను పెంచలేదు, కొత్త బట్టలు వేసుకెళ్తాను, మా ఇంటికే స్నానం చేసేదానికి ముందు ఎన్నప్పుడు చుండు కూడా కట్టుకుని ఇలా కూర్చుంటాను. నువ్వు నీటికి వచ్చాను, పాయింట్ వేసుకు వచ్చాను, ఇంటికంటే లింగి వేసి కూర్చుంటాను. నాన్నగారు అంటే నాన్నగారు, మా ఇంటికాడ నాన్నగారు వేరు, ఈ నాన్నగారు చిల్లు కొట్టు కట్టుకున్నప్పుడు నాన్నగారు వేరు, లింగి వేసుకున్నప్పుడు నాన్నగారు వేరు, ఫ్యాంట్ వేసుకున్నప్పుడు నాన్నగారు వేరు. అలా కాదు, లింగి వేసుకున్నప్పుడు ఆ నాన్నగారు, చిల్లు కొట్టు ఫ్యాంట్ వేసుకున్నప్పుడు కూడా ఆ నాన్నగారు, పెళ్లికెళ్ళినప్పుడు బట్టలు వేసుకున్నప్పుడు నాన్నగారు, నాన్నగారు ఇల్లు ముందు చిల్లు కొట్టు కట్టుకున్నప్పుడు కూడా నాన్నగారు, ఇంటికాడ చాలా సేవలు కురుస్తున్నప్పుడు కూడా నాన్నగారు. వాడు ఈశ్వరు, కొమ్మ అవుతారు ఈశ్వరుడు, మత్స్య అవుతారు ఈశ్వరుడు, రాముడు అవుతారు ఈశ్వరుడు, కృష్ణ అవుతారు ఈశ్వరుడు. ఊరి బట్టలు మార్చుకుని వస్తాడు అంటే రూపాలు భేదాలు పెట్టుకోవద్దు, నామాలు భేదాలు పెట్టుకోవద్దు. అంతర్యామగా ఉన్న వాళ్ళు చూడండి, అప్పుడు మీరు తరిస్తారు. చుండు గుడ్డు కట్టుకున్నా మనమే, మామూలు బట్టలు కొడుకున్నా కట్టుకున్నా మనమే, ఊచి గుడ్డు పెట్టుకున్నా మనమే, పిల్లికి మంచి పట్టు చీరలు కట్టుకున్నా మనమే. ఒకే అలాగే నారాయణుడు కూడా వర్ణోతారంలో వచ్చిన ఆయనే, రాముడిగా వచ్చిన ఆయనే, కృష్ణుడిగా వచ్చిన ఆయనే, నరసింహ అవతారం ఎలా ఉంటుంది, సింహ ముఖవంత సింహం, ఆ సింహం వచ్చిన వాడైనా ఊరికి బట్టలు మార్చుకొచ్చాడు కానీ వస్తే ఒక్కడంటే ఒక్కడే. ఋషి ఎప్పుడు ఎవరి మీద కోపం లేదు చెప్పడం, లేకపోతే ఇష్టాల ఇష్టాల వాడికి మైండ్ లేదు అక్కడ, మనసులో ఇష్టాల ఇష్టాల ఉంటాయి. విశేషించేయండి, సత్యానుభవం ఉన్నవాడు, సత్యముడు ఉన్నవాడు, సత్యానుభవం ఉన్నవాడు, సత్య సాక్షాత్కారం పొందినవాడు. వాడు లైఫ్ డిజైన్ తో చెప్పింది కాదు, వాడు విషయం ఒక మాట ఇవాడు చెప్పాడంటే కోటి సంవత్సరాలు గడిపో అంతే విధంగా ఉంటుంది. రాష్ట్రపతి గారు సంత బీహార్ విషయంలో రాష్ట్రపతి గారి సంతకం పెట్టినప్పుడు నాకు రాష్ట్రపతి గారు నుంచి ఏమనుకోలేదు, నిజంగానే మంచోడే. ఒకడవో నిన్ను మాయమాలించి మెచ్చివారు ఎవరు, ఇది నీ జాలము అని నా చాలా అంటే అప్పుడు నాకు అనిపించింది ఎంత దూరం చూస్తున్నారు విషయం, నాకు విషయం అంటే ఎంత దూరం చూసి చెప్తున్నాడు అనిపిస్తున్నా నాకు. ఒకడవో నిన్ను మాయమాలించి మెచ్చివారు ఎవరు, ఇది నీ లేల, ఇది నీ ఆట, ఇది నీ మాయ. అగ్నిహోత్రాన్ని తిప్పు పట్టించబోయారు నా చేస్తాడ నిమ్మ అయ్యటువంటిది. అగ్నిహోత్రం ఇదింటి చుప్పడుతుంది, ఉక్కుకు చుప్పడుతుంది, కానీ అగ్నికి ఎక్కడో చుప్పడుతుపోయా నువ్వు మా ఎటువంటిది అంటే అవసరం అయితే అగ్నిహోత్రాన్ని కూడా తిప్పు పట్టిస్తావు. అదే అది నా చేస్తాడా. సైన్స్ అభివృద్ధి అభివృద్ధి అయిపోయింది అంటున్నారు, టెక్నాలజీ అభివృద్ధి అయిపోయింది అంటున్నారు కదా. అది మిమ్మల్ని సుఖం ఏంటిది అని చెప్పలేదు మీరు ఎవరైనా సైంటిస్టులు ఉంటే. ఇప్పుడు సైన్స్ అభివృద్ధి అయిపోయింది అంటున్నారు, టెక్నాలజీ నిజంగా అభివృద్ధి అయిన మాట్లాడి అయితే మనం సుఖంగా ఎందుకు లేము, శాంతిగా ఎందుకు లేము, సైన్స్ నుంచి సుఖం రాదు, టెక్నాలజీ నుంచి సుఖం రాదు. మన శరీరానికి కొన్ని కంఫర్ట్స్ ఇస్తాయి, మీకు అర్థమవుతుందే, మన శరీరానికి కొన్ని కంఫర్ట్స్ ఇస్తే సైన్స్ టెక్నాలజీ. ఇక్కడి నుంచి పూర్వం భీమవరం వెళ్ళాలంటే ఒంటికి పండి మేము వెళ్ళిపోతాం, మేము చిన్న కార్లు మేము వెళ్ళిపోతున్నాం. దీవాలు వెళ్ళాలంటే ఇదంతా టెక్నాలజీ, దీనికి సుఖానికి దీనికి సుఖానికి సంబంధం లేదు. సైన్స్ వల్ల సుఖం రాదు, సైన్స్ వల్ల శాంతి రాదు. చైతన్యంలోంచి వస్తున్నాయి శాంతి, చైతన్యంలోంచి సుఖం వస్తుంది. నువ్వు ఏదిగా ఉన్నావో అందులోంచి వస్తున్నాయి సుఖం శాంతి. అంచేత ధర్మంలోంచి ధర్మాన్ని ఆచరించడం వల్ల నువ్వు సుఖపడతావు, ధర్మాన్ని ఆచరించడం వల్ల నీకు శాంతి కలుగుతుంది తెలుసా. ఇరుసిలోంచి టెక్నాలజీ లోంచి నీకు శాంతి రాదు అయ్యా. భగవంతుడికి చెప్పిన మాటలను జీవిస్తుంటే భగవంతుడు చెప్పిన మాటలు సీరియస్ గా తీసుకుని ఆ మాటను అర్థం చేసుకుని ఆ మాటను జీవిస్తే అప్పుడు నీకు శాంతి, అప్పుడు నీకు సుఖం, అప్పుడు నీకు ఆనందం. అంతేకాదు మృత్యువు నుంచి అమృతత్వాన్ని పొందుతావు, ఇంకా మాటలు వరల్లోకి నువ్వు రానే రాబు. మహాత్మా గాంధీ గారు రెండు మంచి మాటలు చెప్పారు, నువ్వు ఆశ కోసం బతకు, ఆశయం కోసం బతకను. నువ్వు బతుకు ఎక్కడ పారిపోవద్దు, నువ్వు ఇల్లించిపెట్టి పారిపోవద్దు. నీకు ఈశ్వరానుగ్రహం కావాలనుకుంటే ఆశ కోసం బతుకు, ఆశయం కోసం బతుకు. ఇంటం కోసం బతకు, బతకడం కోసం తిను. నువ్వు తినే అన్నం కూడా అది సొంతమని తినకో, ఈశ్వరుని ప్రసాదం అని తిను. నీదంటే ఈ దుఃఖం ఏమి లేదు, నీదంటూ ఈ లోకం ఏమి లేదు. నువ్వు తిను అన్నం తినాలి, నీ సొంతం అని తినకు, అది ఈశ్వరుని ప్రసాదం అని తిన. అన్నమలై స్వామి అయినాచలంలో ఉన్నాడు, అన్నమలై స్వామి కూడా భగవానుడు అని ఉంటారు, సరిగ్గా గూర్చి పెట్టుకుని అలాగే అన్నమలై స్వామి శ్రీము రమణ మహర్షి అని ఉంటారు, అది ఇట్టు అలాగే ఉంటారు, ఆయన కూడా గూర్చి పెట్టుకుని ఉంటారు. ఈ చాటివిద్యా ఈ అన్నమల స్వామి బయట గ్రౌండ్ అప్పుడు ఇన్ని కట్టడాలు లేవండి, చాటివిద్యారు వచ్చినప్పటికి నేను ఉంచున్నాడు బయట. ఎవరండి అన్నమల స్వామి? ముఖ్యంగా చాటివిద్యారు ఏమనుకున్నారు, ఈయన భగవాన్ అనుకున్నాడు. ఈయన భగవాన్ వచ్చి కాలమే పడిపోయాడు, చాటివిద్యారు ఏం చేశాడు, అన్నమల స్వామి కాలమే పడిపోయాడు. అప్పుడు ఈయన గ్రహించాడు, ఏమని నేనే భగవాన్ అని కాలం పడిపోతున్నాను గ్రహించి మనసులో అనుకున్నాయితే నేను మా నేను భగవాన్ భగవాన్ కాకపోయినా భగవాన్ డ్రెస్ చేసుకుంటే నాకు ఇంత గౌరవం ఇచ్చేస్తాను, నిజంగా భగవాన్ అయితే ఇంకెంత గొప్పగా ఉంటుంది నా పరిస్థితి అని. నేను భగవాన్ డ్రెస్ చేసుకున్నానంటే నాకు భయం పెట్టేస్తున్నాడు, కాలమే పడిపోతున్నాడు, కాలమే పడిపోతున్నాడు. నేను భగవాన్ డ్రెస్ చేసుకుంటా గూచి పెట్టుకుంటే పడిపోతుంది, నిజంగా భగవాన్ అయితే నా గౌరవం నా అంతస్తు ఇంకెంత గొప్పగా ఉంటుందని మనసుగా అనుకున్నాను. అప్పుడు నేను పడిపోయాడు పడిపోయాడు పడిపోయిన తర్వాత నిలిచిందా కంగారుగా చెప్పడం నిలిచాను కదా, నేను కదా భగవాను, నేను కూడా గూచి పెట్టుకుంటాను అని భగవాన్ గారికి తీసుకెళ్ళాలని మట్టుకోలేదు. ఆయన భగవాన్ అంతకుముందు చాటి గారు చూడలేదు. అదే భగవాన్ దగ్గర తీసుకెళ్ళాను అంటే భగవాన్ గారు ఇంటేనే ఇంత గౌరవంగా ఇంత గౌరవం నాకుంటే భగవాన్ అయిపోతే ఎంత గౌరవం వస్తున్నాయో నాకు మనసులో ఇంత అనిపించింది. నాకు తర్వాత భగవాన్ దగ్గర తీసుకెళ్ళాను, ఏమి లోపలికి తీసుకెళ్ళాను. భగవాన్ గురిక మౌనంగా అలా కూర్చున్నాడు. ఆ భగవాన్ పక్కన కూర్చున్నానా ఏమన్నారంటే ఆయన ఎక్కడో చూడ గది చూసుకుని వరకు చేతులు గారు ఈ గది ఖాళీ చేయాలి అన్నమాట స్వామి. ఆయన ఎక్కడో గది కొత్తయిన గది ఇంద్రానంది వచ్చారు, ఆయన ఎక్కడో చూడ గది చూసుకునే వరకు నీ గది ఖాళీ చేయమన్నారు. ఈ చాదికి చాలా మంచివాడు. పూర్వజన్మలో మన ఇండియన్, పూర్వజన్మలో మన ఇండియన్. కొన్ని కారణాల వల్ల ఇంద్రాలలో జన్మించాడు. ఆయన అనుకున్నాడంటే అదేంటి నా కోసం ఆయన గది ఖాళీ చేయడం నాకు నచ్చలేదన్నారు. నా కోసం ఆయన గది ఖాళీ చేయించేది రెండు రోజులు ఎక్కడ ఏ వారం ఉండాలో కాలక్షేపం చేసుకుంటాం, నేను ఎక్కడ రూమ్ తీసుకుంటాను, అది న్యాయం కాదు నా కోసం ఆయన ఖాళీ చేయటం ఎందుకు అని అంట. మాకు అన్నమాట స్వామి అంటే పోనీ మీకోసం నేను ఖాళీ చేయగలం గది ఇద్దరం పంచుకుందాం అన్నాడు. అన్నమాట స్వామి అన్నాడు మీకోసం నేను గది ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోవాలండి, మా ఇద్దరం గది పంచుకుందాం అని అప్పుడు షాదీ గారికి నచ్చింది. ఇంకా చేస్తే నాలుగు రోజులు ఉన్నాను నా గదిలోను, నాలుగు రోజులు నా గదిలో ఉన్నందుకు నేను ఆయన ఎంతకాలం జీవించున్నాడో అంతకాలం నా స్నేహాన్ని విడిచిపెట్టలేదని చెప్పాడు స్నేహం. ఇంత చేస్తే నాలుగు రోజుల్లో నా గదిలో ఉన్నాడు, ఆయనకి ఏం చేసి నేను ఉపకారం చేస్తాను, నేను భోజనం పెట్టి కూర్చుని నేను ఉపకారం చేస్తాను. ఆ దొరగారు ఎంతకాలం అయితే జీవించున్నాడో అంతకాలం నా మీద ప్రేమలు వర్షింపజేస్తున్నాడు. ఇంత చేస్తే నాలుగు రోజులు నా గదిలో వాటా ఇచ్చినందుకని ఇప్పుడు మీరందరూ మన అందరం కూర్చుని మనం మంచివాళ్ళు మనం మంచివాళ్ళు అనుకోకుంటే సరిపో. ఆయన అనుకోవాలి మనం మంచివాళ్ళు, మాకు జ్ఞానం కావాలి మాకు జ్ఞానం కావాలి మాకు జ్ఞానం కావాలని అనుకుంటే కాదు, ఆయన అనుకోవాలి వీడికి జ్ఞానం ఇవ్వాలి. మాకు అర్హత ఉంది, మాకు అర్హత ఉంది, యోగ్యత ఉంది, మనం అనుకుంటే సరిపోదు. ఆయన అనుకోవాలి అదే యోగ్యత ఉంది. అది పేపర్ రాసి వచ్చాడు ప్రతి ఒక్కరిని బాగా రాశాను బాగా రాశాను అనుకుంటాడు. దిద్దీవాడు అనుకోలేదు బాగా రాశాడు. అది నాకు మోక్షం కావాలి నాకు మోక్షం కావాలనుకుంటే ఎవడో ఈ మోక్షానికి అడుగుడు అడుగుడు కాదని నిర్ణయించుకున్నాడు పరమేశ్వరుడు. ఆయన అనుకోవాలి అనుకుని ఇచ్చేవాడు ఆయనే ఇచ్చేవాడు ఆయనే. ఆయన ఇస్తే మనం తీసుకోవడానికి పనికి వస్తాం, కానీ ఆయన ఇవ్వకపోతే మనం డిమాండ్ చేస్తే వచ్చిపోయింది కాదు మోక్షం. ఆ నిర్వాణ సుఖం మనం డిమాండ్ చేస్తే వచ్చింది కాదు, అది వరంగలోంచి రావాలి, అది పైనుంచి పోసింది కాదు, అది లోపల నుంచి ఓరాలి. మాటల సందర్భంలో కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతులతో మాట్లాడుతూ సత్వగుణం తెల్లగా ఉంటుంది, తమగుణం నల్లగా ఉంటుంది, రజగుణం చలనంతో కూడి ఉంటుంది అంటే యాక్టివ్గా ఉంటుంది, సత్వగుణం వాడు మనస్సు చల్లగా ఉంటుంది అంటే స్వచ్ఛంగా ఉంటుంది, తమగుణం వాడు మనస్సు స్వచ్ఛంగా ఉండదు చీకటిగా ఉంటుంది, రజోగుణం మళ్ళీ యాక్టివ్గా ఏదో చేయాలి ఏదో చేయాలి ఒక ఫలకాంక్షతో చేసి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి అనుకుంటూ ఉంటాడు. ఒక కోరిక లేకుండా కోరిక లేకుండా చేస్తాడని చెప్పడం కోరికతో చేసినా యాక్టివ్గా ఉంటాడు. ఎవడు రజోగుణం ఉన్నవాడు ఇవన్నీ చెబుతూ ఆత్మజ్ఞానం నీకెందుకంటే చిన్న పిల్లవాడు నువ్వు, నీకు పెళ్లి పేరంతా అవ్వలేదు ఇంకా నీకు, నువ్వు టీవీ అమ్మా నీకు మహా చేసే 15 సంవత్సరాల 16 సంవత్సరాల వయసు ఉంటుంది నీకు, నీ వయసులో నీకు ఆత్మజ్ఞానం ఏంటి, నీకు బ్రహ్మజ్ఞానం ఏంటి కొయ్యా, శుభ్రంగా పెళ్లి చేసుకోను, ఏనుగులు ఇస్తాను రెట్టుపెట్లు ఇస్తాను, బాగా అందమైన అమ్మాయిని చేసుకోను, నీకు నచ్చిన అమ్మాయిని నేను పురమాయిస్తాను, శుభ్రంగా మట్టిపెట్లు ఇస్తాను, ఏనుగులు ఇస్తాను, పెద్ద పెద్ద రాజ్యాన్ని ఇస్తాను, ఆ రాజ్యాన్ని ఏడుకో అని అనేక లోకంలో అనేక భోగాలు ఉన్నాయి, అనేక లోకాల్లో అనేక సుఖాలు ఉన్నాయి, ఆ గొడవలన్నీ ఉంది ఆత్మజ్ఞానం అంటారా, నేను మరణాలను జీవించాలంటారంటి మృత్యుని ఏంటి అమృతత్వాన్ని పొందాలంటున్నావు ఇవన్నీ అంటే ఇప్పుడు నచ్చికేతులు ఏమన్నారంటే ఇవన్నీ మీరు నాకు ఇచ్చేస్తారని కూడా మరి నిలబడతాయా అన్నాడు. మంచి పెళ్ళాన్ని ఇస్తారు పోను, నేను ఉండగా పెళ్ళని చచ్చిపోతుంది, పొలం ఉండగా నేనని చచ్చిపోతాను, తర్వాత మా జీవితం నేను మర్చిపోతాను. ఇప్పుడు పొలం మంచి పొలం ఇస్తానంటున్నారు, ఎకరం 1 కోటి రూపాయలు చేసే పొలం ఇస్తానంటున్నారు, ఆ పొలం ఉండగా నేనని చచ్చిపోతాను, నేను ఉండగా పొలం ఉన్నా పోవచ్చు, ఏమి గవర్నమెంట్ చట్టం పెంచి మొత్తం ఉంటే పొలం ఉంటుంది, ఇవన్నీ ఇస్తానండి, ఏం గురించి ఇస్తానంటున్నారు? ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయా? మీరు చెప్పినవన్నీ నేను ఏదో కోపం మీద వద్దంటాను. కోపం మీద వద్దంటే మీరు రేపు కావాలంటాను. కొంతమంది కోపం వచ్చి అన్నం మానేస్తా ఉంటాను ఇంటికాడ. కొంతమంది కోపం వచ్చుకొని ఇంటికాడ అన్నం మా అలా కోపం వచ్చి వద్దని నిజంగా నాకు వద్దని ఉన్నాడు. నాకు మోక్షం తప్పించి, ఆత్మజ్ఞానం తప్పించి, బ్రహ్మజ్ఞానం తప్పించి, అమృతత్వం తప్పించి ఏమి వద్దండి? అంతేగాని ఏదో లోపల కోరిక పెట్టుకుని బయటకు వద్దంటలేదు అన్నాడు. ఎవరు నచ్చికేతుడు అప్పుడు ఒక మాట అన్నాడు. ఎవడు ఏమడు నచ్చికేత, ఇవన్నీ నేను ఏ మాట అయితే చెప్తాను అన్నీ జయించావు, ఇప్పుడు నువ్వు ఆత్మజ్ఞానానికి అనుకుడు అన్నాడు. మ్యాచ్ నేను ఇంతవరకు ఏ మాట అయితే చెప్తాను ఇవన్నిటి నేను జయించావు, ఇప్పుడు నువ్వు ఫిట్, నేను ఆత్మజ్ఞానం చెప్పటానికి నువ్వు వెళ్తానికి నువ్వు 100% ఫిట్ అయ్యేవాడి. అప్పుడు 100% ఫిట్ అని మీరు అనుకుంటే సరిపోయే లోటుకి ఎముదని రాజు చెప్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆకలి బాధ కంటే పీడించేస్తున్న అహంకారం బాధ. ఆకలి బాధ అయినా 10 రోజులు ఆకలి బాధ అయినా 10 రోజులు మనం పడగలం, కానీ అహంకారం బాధ పడలేదు. అంతేందుకు మీ భర్త అంటే మీకు బాగా ఇష్టం అనుకోండి, మీ భర్త మిమ్మల్ని ఏదైనా అవమానం చేస్తే ఎంత అహంకారం వచ్చేస్తుందంటే 4 రోజులు అన్నమానం మానేస్తారు, కానీ ఆ బాధ మీరు ఓర్చుకోలేరు. ఆకలి బాధ కంటే కఠినమైంది అహంకార బాధ. అంచేత భగవాన్ చెప్పారు, అందులోంచి విడుదల పొందినవాడు కదా శాంతి. అహంకారం నుంచి ఎవడైతే విడుదల పొందాడో అన్ని బంధాల నుంచి వాడు విడుదల పొందుతాడు. అది ఉంటే అంతా ఉంది, అది కాకపోతే ఏమి లేదు. గాంధీగా ఆయన చక్కని మాట చెప్పాడు ఆయన చివరి రోజుల్లో. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారనుకోండి, మీ భావన వాళ్ళకి చెప్పండి. మీ భావనలు అహంభావన కలపకండి. అహంభావన లేకుండా భావన చెప్పండి. కానీ అహం భావం చెప్పేటప్పుడు అహంభావం యొక్క శేషం అక్కడ ఉండకూడదు. అక్కడ ఉండేది అది మీ పతనం కారణమవుతుంది. అహంభావంతో మీ భావన చెప్పారా, ఇప్పటికైనా మీకు దుఃఖ కారణమవుతుంది, అశాంతి కారణమవుతుంది, అనేది మీ పునర్జన్మలకు కూడా కారణమవుతుంది. ఈ చివరి రోజు మీరు చెప్పారు. అది ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇష్టం ఉందనుకోండి, భగవద్గీత ఇష్టాన్ని వదులుకోమని చెప్తున్నాడు అనుకోండి, మనం వదులుకుంటాం అనుకోండి, అప్పుడు అది దైవ పాత్రలు అవుతాం. ఏదో ఒక ఇష్టం మనకు ఉందనుకోండి అనుకోండి, ఇది మంచిది కదని భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు అనుకోండి, భగవంతుడు చెప్పాడు కాబట్టి దాన్ని ఎదుర్కొంటాం అనుకోండి, అప్పుడు అది దైవ పాత్రలు అవుతాం, అది ప్రేమకి పాత్రలు అవుతాం. మీరు చెప్పి శివుడు గొప్పవాడు, విష్ణువు గొప్పవాడని ఇటువంటి వాదాలు వేసుకుని ఇటువంటి వాదాలు పెట్టుకోవడం కూడా ఒక మాయ అన్నమాట. మనం మాయలో ఉన్నాం కాబట్టి ఇటువంటి వాదాలు పెట్టుకుంటాం. తత్వాన్ని వదిలేసి అసలు వదిలేసి ఈడు గొప్పవాడు ఆడు గొప్పడం బుధాయి ఏంటి సబ్జెక్ట్ వదిలేయటానికి, ఇది మాయే. శాస్త్రంలో చెబుతారు విష్ణు యొక్క భక్తులు అందరిలోనే అగ్రగణ్యుడు ఎవడంటే శివుడు, శివుడి యొక్క భక్తుల్లో అగ్రగణ్యుడు ఎవడంటే విష్ణువు. ఇంత భేదమే ఉంది. విష్ణు యొక్క భక్తులు అగ్రగణ్యుడు ఎవడంటే శివుడు, శివుడి యొక్క భక్తులు అగ్రగణ్యుడు ఎవడంటే విష్ణువు. వీటి రూపం చేయడా వస్తువు ఒకటే, పరమార్థం ఒకటే. శివకేశ్వర జాలం పెట్టుకోవద్దు, ఈ మాయలో మీరు పడకండి, లోపలికి వెళ్ళండి, ఓ చూపు నేర్చుకోండి, మీరు పరించండి. అయితే కనీసం మీ ఇంటికాడి పనులు మీరు ఎంత శ్రద్ధగా చూసుకుంటున్నారు, మీ సమాజ పరంగా మీ జల పనులు అంతా అవి కూడా ఎలా చక్కబెట్టుకుంటున్నారు. భగవంతుడు చెప్పిన మాటలేముంది, మహర్షులు చెప్పిన మాటలేము అంత శ్రద్ధ పెట్టుకుని భరించడానికి ప్రయత్నం చేయండి. మీరు లోకంలోకి వచ్చారు, కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాడు, కానీ అక్కడ కూర్చొని ఇంకొడని ఇంటికి వచ్చేయాలి. అది జ్ఞాపకం మనం కూడా ఈ లోకంలోకి వచ్చాం, ఎప్పుడైనా నిజమైన ఇంటికి వెళ్ళవలసిందే. ఒకవేళ మీకు ఏదైనా పెద్ద పెద్ద పదాలు ఉండొచ్చు, గవర్నర్ గారు ఆఫీస్లో కూర్చి ఇంటికి వెళ్ళాలి, ఇంటికి ఎప్పుడైనా పనులు చూస్తానంటాడు గవర్నర్ కూడా ఆఫీస్లో ఉండటం, అది మర్చిపోకండి. మన దగ్గర మన నిజమైన ఇల్లు మన ఇంట్లో ఉంది, ట్రూ హోమ్, ఆ రియల్ హోమ్, ఆ మోక్షం అనే ఇంటికి మనం అందరం ఈనాటి కాకపోయినా ముందు నాటికి అని వెళ్ళవలసిందే. మనం మోక్ష ఇప్పుడు మోక్ష సామాగ్రిని సంపాదించుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే ఇటుకు సిమెంట్ ఎలా చూసుకుంటామో ఆ మోక్ష సాంప్రదాయాన్ని సంపాదించుకోవాలి. డూ ఆర్ డై, అదే గాంధీ గారు చెప్పింది. ఆ మోక్షాన్ని సాధించడానికి ప్రయత్నం చెయ్యి, అయితే కనీసం మోక్షాన్ని సంపాదించడానికి ఆ సాధించే ప్రక్రియలో ఈ శరీరం చూడగా పర్వాలేదు. ఇందువారి డైరెక్ట్ మంచి పని చేస్తూ ఉండవు, నువ్వు సాధించకపోవచ్చు, ఆ ప్రయత్నం కనీసం మరణించు, మంచి జరిగిన నువ్వు సాధిస్తావు. నువ్వు ఒక మంచి పని ప్రారంభించు, ఆత్మజ్ఞాన సముపార్జనకు ప్రయత్నం చెయ్యి, పొందుతావు ఈ జన్మలోనే పొందుతావు. ఒకటి ఈ జన్మలో పొందలేవు అనుకో, ఆ ప్రయత్నంలో మరణిస్తావు అనుకో, వచ్చి జన్మలో దానికి పుట్టవుతో ఆత్మజ్ఞాన సముపార్జనకి నీకు యోగ్యత కలుగుతుంది, అర్హత కలుగుతుంది. ఎన్ని జన్మలు పట్టావు, కొన్ని సహజంగానే మోక్షస్థితిని పొంద. గోవు లక్ష్మి గురించి భగవంతుడు నాకు చెప్తారు, లక్ష్మి నిర్మల స్థితి పొందినప్పుడు నా సహాయం ఏమీ లేకుండా లక్ష్మి పరిశుద్ధమైంది, నా సహాయం ఏమీ లేకుండా మోక్షంలో ఉందని చెప్పాడు. అది జంతు శరీరమే, ఆవు శరీరమే, లక్ష్మి అంటే ఆవు శరీరమే, లోపల జీవుడు ముగ్గుపోయాడు. అది శరీరం స్త్రీ శరీరము పురుష శరీరము అది కాదు ముఖ్యం, అది లోపల వాడి అంతస్తెలా ఉంది, లోపల ముగ్గాడ లేదా, అది పచ్చిగా లేడు, పొల్లగా లేడు, చేదిగా లేడు, పువ్వుతుకున్నప్పుడు తీరైపోయి జీవుడు. వాడు మోక్షం ఇవ్వకుండా ఏం చేస్తాడు, ఇస్తాడు, ఇవ్వకుండా ఉండలేడు, ప్రేమించకుండా ఉండలేడు, అనుగ్రహించకుండా ఉండలేడు. లోపల అంతా తీపే, ఎక్కడ చేదు లేదు, ఎక్కడ పులుపు లేదు, ఎక్కడ వగ లేదు మనస్సులో, అంత తీపి 100% స్వీట్. వాడికి మోక్షం ఇవ్వకుండా అసలు ఏం తప్పుకుంటాడు, ఇస్తాడు. మీరు పవర్లెస్ చేస్తే వాడు ఇచ్చే తీరవాడే. లాంగెస్ట్ పోయింది ఇంగ్లీష్ లిటరేచర్ ప్యారడైస్ లాస్ట్ అని, శాంతిని స్వర్గాన్ని మోక్షాన్ని పోగొట్టుకున్న మనుషులని ఒక డ్రామ్ పోవడం ఇప్పుడు రాశాడు మెల్టన్, అతని పేరు మెల్టన్ ఏదో ఉంది ప్యారడైజ్ లాస్ట్ అని. అందులో ఆయన ఏమన్నాడంటే, ముసలితనం వచ్చాక, ముసలితనం వచ్చాక కూడా చాలా మంది కీర్తికాంక్షలు ఇచ్చి అన్ని కాంక్షలు పోయి కీర్తికాంక్షలు ఇచ్చి పెట్టదన్నాడు. చావటానికి సిద్ధంగా కొన్ని కోరికలు పోవచ్చు, కానీ అన్ని కాంక్షలకంటే ఈ కీర్తికి దాస్యం, కీర్తికి దాశరకం చేయటం. ఈ కీర్తి కాంక్ష అంటే కీర్తికి దాశరకం చేయటం. కొంతమంది ఏం చేస్తారంటే కీర్తి వస్తుందంటే మంచి పని చేస్తారు, కీర్తి రాగలకుంటే మంచి పని కూడా చేయరు. వారికి గౌరవం వస్తుందంటే మంచి పని చేస్తారు, ఇది మంచి పని అని, కానీ ఈ మంచి పని చేస్తే మనకు గౌరవం రాదంటే వాడు చేయరు ఆ పని. అంటే కొంతమంది చావటానికి సిద్ధంగా ఉన్నాడు కూడా కీర్తికి దాసులు, వాళ్ళు మోక్షాన్ని స్వర్గరాజ్యాన్ని పోగొట్టుకున్నారు, పోగొట్టుకున్న సంగతి తెలియక ఈ కీర్తికి దాస్యం చేస్తూ చస్తున్నారు అన్నారు ప్యారడైస్ భాష్కోని వెళ్ళటప్పుడు. ఇంకా వాళ్ళకి వాళ్ళ గతంలో వల్ల కాదు, ఆ స్వర్గరాజ్యాన్ని విడిచిపెట్టి ఆ నిర్వాణ సుఖాన్ని విడిచిపెట్టి కీర్తికి దాసరకం చేయటం, కావటానికి సిద్ధంగా ఉన్నావు కూడా కీర్తికి దాసరకం చేస్తావా నువ్వు, నీకు మోక్షమా? కీర్తికి దాసరకం చేయటం నువ్వు శాంతిని పోగొట్టుకుంటు, మా మోక్షం పోగొట్టుకుంటే నీకు తెలియటం లేదే అంటాడు. నువ్వు ఏదైనా మంచి పని చేయాలంటే చేసి వదిలేదు, గౌరవాన్ని లెక్కేసుకోకు. అది మంచి పని అనుకో, దానివల్ల నీకు గౌరవం రాదనుకో, చేసిన చేసి గౌరవం కోసం నువ్వు మనసులో గౌరవాలన్నీ ఒక పక్కన పెట్టి గౌరవాలు అగౌరవాలు తీసుకెళ్లి మూట కట్టి రాజమండ్రి నదిలో పడేయమంటున్నారు. మీరు ఉండి మీరు చచ్చిపోయాక మీ వారసులు అస్థికులు పడేస్తున్నారు రాజమండ్రి గోదావరిలో. మీరు అందరూ చచ్చిపోయాక మీ వారసులు ఏం చేస్తున్నారంటే మీ ఎముకలు అస్థికులు అంటే మీ ఎముకలు మొక్కలు అవి తీసుకెళ్లి రాజమండ్రిలో పడేస్తున్నారు. వెంటనే ఏమంటే మీ గౌరవాలు, మీ అగౌరవాలు, మీ తక్కువలు, మీ ఎక్కువ చర్యలు, మీ గొప్పలు ఇటువంటి అన్ని మూట కట్టి మీరు బతుకుండగానే మీ శవం ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు ఏ రాజమండ్రి గోదావరిలో పడేయమని అప్పుడు అయ్యా మీరు శాశ్వతమైన శాంతి. ఎముకలు కాదు అక్కడ పడేది, మీ ఎముకలు ముక్కలు కదా అక్కడ పడేసేది. మీ గౌరవాలు, మీ అగౌరవాలు, మీ ధర్మాలు, మీ అధర్మాలు, మీ గొప్పలు, మీ తెప్పలు, మీ ఎక్కువ తనం, మీ తక్కువ తనం, ఇటువంటి సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈ జీవగుణంలో ఉన్నాయి. ఇవన్నీ మూటకట్టి, ఇవన్నీ మూటకట్టి రాజమండ్రి గోదావరిలో మీరు బతుకుండా ఇది పడేయమన్నాడు. మీ ఎముకలు కాదు అయ్యా, మీరు బతుకుండా నిమజ్జనం చేయండి అని. అప్పుడు నీకు శాంతి, అప్పుడు నీకు జ్ఞానం, అప్పుడు నీకు సుఖం, అప్పుడు నీకు ఆనందం, అప్పుడు నువ్వు సావులేని స్థితి ఇది జరగటం. ఇప్పుడు నీళ్ళందరూ చచ్చిపోయాక నీ రాజమండ్రి పోయి కాశీ అలా పోయి రాజమండ్రి గోదావరి కలిపేస్తారు పని లేదు. అయితే ఏమి మన ముందు మనం వలకాటలో మనం కాల్చినప్పుడు ఏమవుతుంది, ఈ లివర్ హార్ట్ మాంసం రక్తం బాగా కాలిపోతుంది. కాలగా కాల్చి ఇంకో బండిని పొన్న ఎత్తేసిన ఆ ఎముకలు మొక్కలు ఎముకలు తొందరగా కాలం కాళ్ళు మొక్కలు మిగిలిపోతాయి. వాటిని అస్థికలు అంటారు. అవి తీసుకెళ్లి రాజమండ్రిలో పడేస్తారు. రాజమండ్రిలో కాల్చి ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తారు. అక్కడ ఎముకలు మొక్కలు ఏవి పడేస్తారు. వెంటనే ఉన్నాడంటే ఏడిసి ఏంటి బతుకొని ఏడు అంటున్నాడు. ఈ గౌరవాలు అగౌరవాలు గొప్పలు ఏమన్నా చూశారండి, ఈ ఊరే ఇంపులు అన్నీ మూటకట్టి ముందు మూటకట్టేసి నీ ముక్కులో గాలి బయట వెళ్ళకముందే రాజమండ్రి గోదావరిలో కలిపేయమంటున్నాడు. అది నీ ముక్కులో గాలి వెళ్ళాక ఎవరికైనా ఎముకలు కలుపుతారు, ముందు ఇది కలిపే తర్వాత ఎముకలు చూసుకోవచ్చు అంటున్నారు. నువ్వు చేసే పని నువ్వు చేసుకో, నీ వారసులు చేసే పని నీ వారసులు చేస్తారు. నువ్వు మిల్టన్ చెప్తాను కారణం శ్వాసకు నీ భగవాన్ అంటున్నారు, మంచి మాటలు చెప్పినాను అనేది గురువుగా పెట్టుకోక్కర్లేదు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందలములు. ఎందరో మహానుభావులు. అలా జ్ఞానం కలగాలి. కానీ ఎవడైనా జ్ఞానం కలిగిన వాడు మహాత్ముడే, మహర్షి. ఇంటికాడు ఉన్న బంగారమే, మీరే పెట్టుకున్న బంగారమే. మీకు బంగారం మీద కోపం చిత్తంట మీద పడాల్సినది బంగారమే. ఎక్కడైనా బంగారం, ఎక్కడ కాకపోయినా బంగారమే. జ్ఞాని జ్ఞాని ఎక్కడున్న జ్ఞానే వాడు. వాడు సంసారం ఉన్న జ్ఞానే, సన్యాసం తీసుకున్న జ్ఞానే, వాడి దేహం ఉన్న జ్ఞాని, దేహం లేకపోయిన జ్ఞానే. జ్ఞానం అంటే జ్ఞానమే. మహాత్ములు ఎక్కడున్నా మహర్షులు ఎక్కడున్నా మనం శిరస్సు వంచవలసిందే, నమస్కరించవలసిందే వాళ్ళు. ఎందుకు మన మనస్సు అనే పేరు అవ్వటానికి. అలాగే ఎందరో లోకంలో ఎందరో మహానుభావులు ఉన్నారు, ఎందరో మహర్షులు ఉన్నారు, ఎంతమంది జ్ఞానం ఉండొచ్చు. నీ మనస్సు ఎక్కడైతే శృతి కలుపుతాందో, ఏ గురువుని స్మరించుకుంటా నీ మనస్సు యొక్క చేపలను ఆడుతాందో, అటువంటి గురువుతో అనుబంధం పెట్టుకోని కరించడం ముఖ్యం. జోలపాలంలో ఏ కొట్టులో కొన్నా పంచదారే. జోలపాలం 4 కొట్టులో పంచదార అమ్ముతున్నారు అనుకోండి, ఏ కొట్టులో కొన్నా పంచదారే. అలాగే కరించండి, కరించే విధానం చూసుకోండి. ఏ అవతార పురుషుని ఆశ్రయించిన రామ అవతారం, కృష్ణ అవతారం, కోర్మ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, అనేక అవతారాలు ఉన్నాయి కదా. బలి చక్రవర్తి గొప్పవాడే, కానీ అహంకారాన్ని బలిగా తీసుకోవడానికి వచ్చాడు మహావిష్ణువాడు. బలి చక్రవర్తికి ఒక గర్వం, మై చాలా మంచి వాడు బలి చక్రవర్తి, కానీ వాడు గొప్ప దాత. ఎవరు బలి చక్రవర్తి? నేను దాతృ, నాలో దాతృత్వం ఉంది, నేను చాలా గొప్పవాడిని, నేను చేసిన దానాలు ఎవరు చేయలేకపోతున్నాడు అనేటువంటి అహంకారం పెట్టుకున్నాడు. ఎవరు బలి చక్ర, దానివల్ల పాడైపోతున్నాడు. ఆ బుద్ధిని తీసేయడానికి వామన అవతారంలో వచ్చాడు. ఏమి అక్కర్లేదండి, మీలో ఎవరైనా ఒక్కరు మంచివారు ఉన్నారనుకోండి, అనుకోని మాట వేసుకుంది. నువ్వు ఒక్కరి కోసం, మిమ్మల్ని తరింపు చేయడం కోసం భగవంతుని శరీరం ధరించి వస్తాడు అంత కరుణామయుడు. ఒక్క ప్రహ్లాదుని కోసం వచ్చాడు, సమాజం కోసం రాదు. లక్ష్మీ నరసింహ ఒక్క ప్రహ్లాదుని కోసం నరసింహస్వామి అవతారం పోయి గంటలుందే, సంవత్సరాలుందే, రామావతారంలో కృష్ణావతారంలో ఏమైనా భూమి తీరిందే, కొన్ని క్షణాల్లో దర్శనం ఇచ్చాడు, క్షణాల్లో బయటికి వెళ్ళిపోయాడు. పని చూసుకుని వెళ్ళిపోయాడు నరసింహస్వామి అవతారం. కొన్ని క్షణాలు ఇక రూపం ధరించాడు, వెళ్ళిపోయాడంతే. కానీ వాడిని స్మరించుకుని వాడు రూపాన్ని ధ్యానం చేసుకుని మనం ధరిస్తున్నాం. కొన్ని క్షణాలు ఉన్న అవతారం నరసింహస్వామి అవతారం. గడ్డిదేటి ఎంత పెద్దదైనా ఒక అగ్గి పులకు లోపు ఊరికే, అసలు ఆ డివైన్ ఫైర్ మనకు రావాలి కానీ లోపల ఎంత అజ్ఞానమైనా కాల్చి బూడిచ్చేసేస్తుంది. అది డివైన్ ఫైర్ మనకు రావాలి, అది రావాలి, ఆ స్పార్క్ రావాలి మనలో. అంటే మనం బ్రహ్మమే స్మరిస్తున్నాం అని, రామాన ఎప్పటికీ అవతారం ఎలా స్మరిస్తున్నాము, ఓంకారం అంటే బ్రహ్మమే స్మరిస్తున్నాం. అంటే ఉన్న వస్తువు ఏదో ఉంది, లేరు ఏదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు, అవి ఉన్నది ఏదో ఉంది, అదే ఓ